శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ అంశము దొంగ ఎలా రక్షించబడెను. మూలవాక్యము లూకా సువార్త 23:32-43.
వారంగా ఆయన తిరిగి పునరుద్ధానుడైన వారంగా ప్రపంచ దేశాలు ఆచరిస్తా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనాల నుంచి సిలువకు సంబంధించిన ఒక ఘట్టాన్ని మీ ముందుంచడానికి ఆశపడతా ఉన్నాను. ఈ బైబిల్ స్టడీలో ఒక సందర్భాన్ని, సిలువ సందర్భాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 23:32-43 వరకు ఉన్న సందర్భాన్ని మనం చూడాలి. లూకా సువార్త 23:32-43. దయచేసి అందరు కూడా కాల్స్ మ్యూట్లో పెట్టుకోవాలి. దయచేసి డిస్టర్బెన్స్ లేకుండా, క్లియర్ గా ఉంది, చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, అందరు కాల్స్ మ్యూట్లో ఉంచుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లూకా సువార్త 23:32-43 సహజంగా మనం వింటున్న సందర్భం సిలువు మీద దొంగ రక్షించబడిన సందర్భం. సిలువు మీద దొంగ రక్షించబడ్డ సందర్భంగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో మనం చూస్తున్న సిలువలు, మూడు సిలువలను మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు మరొక ఇద్దరు దొంగలు, ఆయన కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, సిలువ వేయబడ్డట్లుగా ఈ లేఖనాల్లో చూస్తున్నాం. ఈ సందర్భం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే 32-33 చదువుతా ఉన్నాను. లూకా సువార్త 23:32-33. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ మూడు సిలువలను మనం చూస్తా ఉన్నాం. ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడున్నారు. రెండవది, ఇద్దరు నేరస్తులు, ఒకరు కుడివైపున మరొకరు ఎడమ వైపున ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. మనం గమనించగలిగితే ముగ్గురు మరణపు అంచులో ఉన్నారు, ముగ్గురు చిత్రహింసలు అనుభవిస్తా ఉన్నారు. ఈ సందర్భం తర్వాత ముగ్గురు కూడా ప్రాణాలు విడిచిపెట్టారు, ఎవరు బ్రతకలేదు. సహజంగా మరణం అన్నది మనకు డెడ్ లైన్ గా, ఫుల్ స్టాప్ గా మనం భావిస్తూ ఉంటాం. మరణం తర్వాత ఇంకేమీ లేదు, మరణానికి ముందే ఏదైనా సాధించాలి, ఎలాగైనా మరణం నుంచి తప్పించుకోవాలి అన్నదే మన ఆరాటంగా, సహజంగా మానవుడి నైజంగా మనం చూస్తా ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథం మరణంతో ఆగిపోకుండా, మరణం తర్వాత ఏమి సంభవిస్తుందో, మరణాన్ని జయించటం మానవునికి ఎలా సాధ్యమవుతుందో, మరణ భయాన్ని జయించటం సాధ్యమవుతుందా లేదా అన్న విషయాల మీద చాలా స్పష్టమైన వివరణ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ముగ్గురు మరణ పంచునున్నారు కానీ ఒకరు మరణాన్ని జయించి, మరణాన్ని మింగివేసి, మరణపు పాశాలు తెంచివేసి లోకానికి జీవాన్ని అనుగ్రహించే జీవ ప్రదాతగా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నారు. ఆయన పక్కన వేలాడుతున్న ఇద్దరి దొంగల్లో ఒక దొంగ మారుమనసు పొంది రక్షించబడి మరణాన్ని జయించి పరదేశు అనే వేరొక లోకానికి వెళ్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండగా కొంచెం తెరవబడ్డ హృదయాలతో ఆలోచనాత్మకంగా వాక్యాలు ధ్యానం చేయాలని మీ అందరిని ప్రాణపూర్వకంగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరు కాల్స్ మ్యూట్ లో ఉంచుకోవాలి. మ్యూట్ లో ఉన్న వాళ్ళు నిద్రపోకుండా మలకుగా ప్రభు వాక్యాన్ని బైబుల్ తెరిచి చూడాలని చెప్పి మళ్ళా ఒకసారి మనం చేస్తున్నాను. అయితే మొదటిగా ఆ ఇద్దరు దొంగలు వాళ్ళ గురించిన కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు అయితే ఏ నేరం చేయలేదు. ఆయన ఏ నేరం చేయలేదన్న విషయాన్ని రోమా గవర్నర్ పిలాతే కన్ఫర్మ్ చేసి ఈయన యందు నాకు ఏ దోషం కనపడటం లేదు అన్న మాట ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎవరిలోనూ గురికొస్తుంది, మొత్తం డిస్టర్బ్ అవుతారు. ఒకసారి చూడండి, ఆర్పిఎఫ్ఎస్ శాలిమన్ లైన్ లో నుంచి సరే సెట్ అయింది. మనం ఈ సందర్భాలు జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆ ఇద్దరు నేరస్తులు ఎందుకోసం సిలువేయబడ్డారు, అన్న దాన్ని మనం చూడాలి. దానికి గాను 32వ వచనంలో మనకి వాక్యం చెప్తున్న సత్యం, వాక్యంలో మనం చూస్తున్న వివరణ వారు నేరాలు చేయటం వలనే అక్కడికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. నేరం చేసిన వారు అని రాయబడింది. మత్తయి సువార్త 27:38 వచనాల్లో వారు బందిపోటు దొంగలు అన్న విషయాన్ని మనం ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 27:38 వచనాల్లో వారు బందిపోటు దొంగలు అని రాయబడింది. బందిపోటు దొంగ అనేసరికి ఎందువల్ల వారిద్దరిని సిలువ వేస్తున్నారు, వారికి మరణశిక్ష విధించవలసినంత నేరం వారు ఏం చేశారు అనే వాక్యం నుంచి మనం చూస్తే మత్తయి 27:38 బందిపోటు దొంగలు అన్న వివరణ మనకు అక్కడ రాయబడుతుంది. బరబ్బ మన పేరుతో పాటు రాయబడ్డ సందర్భం, బరబ్బ ఒక బందిపోటు దొంగ. అతని బందిపోటు దొంగ కాబట్టి అతను పట్టుకున్నారు. అతను ఎంత భయంకరమైన వ్యక్తో, యేసుక్రీస్తు ప్రభుతో పాటు కుడివైపున ఎడం వైపున సిలువ వేయబడిన ఈ ఇద్దరు దొంగలు కూడా సాధారణమైన దొంగలను కాదు కానీ బందిపోటు దొంగలు అన్న విషయాన్ని మత్తయి 27:38 చూడగలం. ESV ట్రాన్స్లేషన్ లో రాబర్స్ అని రాయబడింది. NIV ట్రాన్స్లేషన్ లో రెబల్స్ అని రాయబడింది, తిరుగుబాటుదారులు అని రాయబడింది. ESV ట్రాన్స్లేషన్ లో అయితే వాళ్ళు బందిపోటు దొంగలని రాయబడింది. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో దొంగలని రాయబడింది. NIV ట్రాన్స్లేషన్ లో అయితే రెబల్స్ అని రాయబడింది. రెబల్స్ అంటే తిరుగుబాటుదారులుగా రాయబడింది. NLT ట్రాన్స్లేషన్స్ లో రెవల్యూషనర్స్ అని రాయబడింది, వారు విప్లవకారులు అని రాయబడింది. మొత్తానికి రాజద్రోహం చేసి తిరుగుబాటు చేసిన నేరస్తులుగా ఆ ఇద్దరు కనబడతా ఉన్నారు. ఎప్పుడైనా మనకు తెలిసిన సత్యం ఏంటంటే మానవులు ప్రతి దేశంలోనూ వారి చట్టాలు రాసుకున్నారు. చట్టాలు రాసుకున్న మానవులు ఆ చట్ట ఉల్లంఘన చేసినప్పుడు మానవ చట్టాలు నేరారోపణ చేయటం, శిక్షలు విధించడం అన్న దాన్ని మనం చూస్తున్నాం. చట్టాలు నేరారోపణ చేయడం, శిక్షలు విధించడాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఆ రోజు రోమా చట్టం వీరు చేసిన బందిపోటు దొంగతనాలకి వారికి విధించిన శిక్ష సిలువ మరణం అన్నది చాలా భయంకరంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మానవ చట్టాన్ని ఉల్లంఘించేసినందుకు సిలువ మరణం వేశారు. అక్కడితో శాస్తి జరిగిందంటే అక్కడితో అయిపోలేదు. దొంగతనం చేయటం, దోపిడీతనం చేయటం అన్నది మానవ చట్ట ప్రకారంగా నేరమైతే నిర్గమకాండము 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనములో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దొంగిలకూడదు అన్న ఆజ్ఞను ఇచ్చాడు. నీ పొరుగువాని దేనిని ఆశింపకూడదన్న ఆజ్ఞను ఆయన ఇచ్చాడు. ఇక్కడ వారి ఆ ఇద్దరు దొంగలు చేసిన నేరం సమాజానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మానవ చట్ట ప్రకారంగా రోమా చట్ట ప్రకారంగా వారు సిలువ వేయబడుతున్నారు. అయితే వారు మరొక చట్టాన్ని ఉల్లంఘించారు, అది దైవ చట్టం, దేవుని చట్టం. దేవుని చట్ట ప్రకారంగా కూడా దొంగతనం చేయకూడదు, దోపిడితనం చేయకూడదు. మానవ చట్టాలకు శిక్ష అనుభవిస్తా ఉన్నారు, కానీ ఇంకా దేవుని చట్టం అండర్లో వారు శిక్ష అనుభవించట్లేదన్న విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ వారు పొందుతున్న సిలువు మరణం తోటి శాస్తి జరిగిపోయిందా, అక్కడతో అంతా ముగిసిపోయిందంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే మానవులందరూ 2 న్యాయ విమర్శలు ఎదుర్కోవాలి. మానవులందరూ కూడా 2 న్యాయ విమర్శలు ఎదుర్కోవాలి. ఒకటి భూలోక సంబంధమైన చట్టాల ప్రకారంగా మన ఇండియాలో ఉన్న మనకు తెలిసిన మన చట్టాలు ఐపీసీ ప్రకారంగా మనం ఏదైనా నేరం చేస్తే ఆ వ్యక్తిని విచారణ చేస్తాం. అయితే కొందరు నేరస్తులు మానవ చట్టానికి దొరకరు, మానవ చట్టాన్ని కళ్ళు కప్పుతారు, మానవ చట్టాన్ని కొనేయడం కూడా సాధ్యమవుతుంది. ఒకవేళ మానవ చట్టం కొందరిని విడిచిపెట్టొచ్చేమో, మానవుల చట్టాలు కొందరిని పట్టుకోలేకపోవచ్చేమో, కానీ 2వ న్యాయ విమర్శ ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసింది దేవుడిచ్చే న్యాయ విమర్శ. దేవుని చట్టం ముందు వెళ్ళటం, దేవుని చట్ట ప్రకారంగా తీర్పు తీర్చబడడం. ఇక్కడ ఇద్దరు నేరస్తులు, ఇద్దరు దొంగలు సిలువ వేయబడతా ఉన్నారు. అక్కడతో వారు పని అయిపోయిందా, అక్కడతో వారు చేసిన దానికి వారు తగిన శిక్ష అనుభవిస్తున్నారు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన న్యాయ విమర్శ ప్రతి ఒక్కరు కూడా వారు చేసిన ప్రతి క్రియను బట్టి తీర్పులోకి వెళ్ళాలి. అది దేవుడిచ్చే తీర్పు. మానవులు ఇచ్చే తీర్పే ఎంత ఘోరంగా ఉంటుందన్నది ఈ సిలువలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అన్ని మరణాల కంటే ఘోరమైన మరణం సిలువ మరణంగా మనం చెప్పాలి. ఆ చరిత్రకారులు ఏమంటారంటే ఆ నేరస్తులు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డానికి వారు ఆ సిలువ కొయ్యను మోసుకుంటూ వెళ్లారు. ఆ సిలువ కొయ్య యొక్క బరువు 125 పౌండ్లు అంటారు. 125 పౌండ్లని మన భాషలో మన కేజీల్లో చెప్పాలంటే 57 కేజీల బరువు ఉన్న ఆ సిలువ కొయ్యను మోసుకుంటూ ఆ కొరడా దెబ్బలు తింటూ వారు ఆ మరణం వద్దకు వెళ్ళవలసి వచ్చింది. సిలువ మరణంలో వారు వాడే ఆ ఆయుధాలు అంటూ ఏమి ఉండవు, కానీ కేవలం మూడు మేకుల మధ్య ఆ వ్యక్తిని వ్రాలాడి తీస్తారు. 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళకు కలిపి 1 మేకు. మొత్తంగా మానవ దేహం అంతా కూడా 60, 70, 80 కేజీల బరువు ఉన్న మానవ దేహం అంతా కూడా ఒక కొయ్యకి 3 మేకుల మీద వ్రాలాడాలి. అదే సిలువ మరణం. ఎక్కడ ఒంటి మీద గాయాలు లేకపోవడం వల్ల మరణం త్వరగా సంభవించదు. ఒక రోజు కంటే ఎక్కువ రోజులు దేహం సజీవంగానే సిలువు పైన వ్రాలాడాలి. అది ఎంత తీవ్రమైన వేదన కలిగిస్తుందో ఒకసారి మనం ఊహించవచ్చు. సజీవంగా ఉన్న వ్యక్తిని మేకులు కొట్టి 3 మేకుల మధ్య ఆకాశానికి మధ్యన వ్రాలాడి తీస్తే ఎంత విలవిల్లాడిపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మరణం రక్తస్రావం వల్ల లేకపోతే గాయాల వల్ల సంభవించదు, గాని బాడీ అంతా ఆ సిలువ కొయ్య మీద వ్రాలాడడం వల్ల, బాడీ యొక్క బరువు అంతా కూడా మానవుని ఊపిరితిత్తుల మీద పడడం వల్ల సఫకేషన్ కి గురయ్యి ఊపిరాడక ఊపిరి తీర్చుకోవడం చాలా కష్టమై విలవిల్లాడాల్సిన పరిస్థితి సిలువ మరణంలో ఉంటుంది. ఎప్పుడైతే బాడీ బరువు అంతా కూడా లంగ్స్ మీద పడి ఊపిరి తీసుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది, ఊపిరి బయటికి విడవడం చాలా కష్టం. ఒకవేళ బయటకు ఊపిరి విడిచి మరలా ఊపిరి తీసుకోవాలంటే ఆ వ్యక్తి తన దేహం బరువు అంతటిని కాళ్ళ మీద పైకి లేపుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాళ్ళకి మేకు వేయబడి ఉండడం వల్ల శరీర బరువు అంతా కూడా ఆ మేకు మీద పడి ఆ గాయం మీద పడి ఆ బరువు అంతా ఉన్న గాయం మీద పడడం వల్ల విపరీతమైన వేదనతో ఆ వ్యక్తి విలవల్లాడిపోతూ ఉంటాడు. దేహాన్ని పైకి లేపుకోవడానికి 2 చేతులు సపోర్ట్ తీసుకొని బరువుని పైకి లేపుకోవడానికి ప్రయత్నం చేస్తే బాడీ బరువంతా కూడా ఆ రెండు మేకులు ఆధారంతో చేతులతో పైకి లేపుకోవాలి. అది వర్ణించలేనంత విపరీతమైన వేదన కలిగిస్తుంది. మండు టెండల్లో కొరడా దెబ్బల వల్ల ఒళ్ళంత చిట్లు పోయి ఉంటే ఎండకి ఆ రక్తపు గాయాలు ఎంతో మంట పుట్టిస్తూ ఉంటాయి. అలాగా విలవిల్లాడిపోతూ చివరికి ఆ వ్యక్తి ప్రాణాన్ని విడిచిపెట్టాలి. అది శిలువ మరణం ద్వారా సంభవించే మరణం. మానవ చట్టాలే రకరకాల శిక్షలు విధించడం మనం చూస్తాం. రోమా ప్రభుత్వం ఆ రోజు ఎవరికైనా మరణశిక్ష విధించాల్సి వచ్చినప్పుడు సజీవంగా ఉన్నవారిని సింహాలకు ఆహారంగా వేసేవారు, సజీవంగా ఉన్నవారిని ఎలుగుబంట్లకు ఆహారంగా వేసేవారు, మనిషి బ్రతకుండగానే ఒక కొయ్యకు కట్టి ఆ వ్యక్తి తల మీద నుంచి తారు పోసి త్వరగా కాలిపోకుండా తారు అంటిపెట్టడం వల్ల రాత్రంతా కాగడ కాలినట్లుగా ఆ దేహం ఆ కొయ్య మీద కాలుతూ ఉండేది. ఎద్దుల కొమ్ములకి కొమ్ములతో మనుషులను పొడిపించడం, భయంకరమైన శిక్షలను ఆ తోలు ఒలిచేయడం, రంపాలతో కొయ్యడం లాంటి శిక్షలను మానవ చట్టాలే చరిత్రలో అమలు పరిచినట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, ఆ ఇద్దరు నేరస్తులు ఈ రోజు వారు చేసిన నేరాలకి, బందిపోటు దొంగతనాలకి వారు తగిన శాస్తి మానవ చట్ట ప్రకారంగా అనుభవిస్తా ఉన్నారు. శిలువ మరణాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే వారు ఎదుర్కోవాల్సిన రెండవ తీర్పు ఉంది. రెండవ శిక్షలోకి వారు వెళ్ళాలి. అది దేవుడు తీర్చే శిక్ష. దేవుని న్యాయశాస్త్ర ప్రకారంగా, ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా వారు చేసిన అతిక్రమాలకు, నేరాలకి వారి శిక్ష అనుభవించాలి. ఎవరిలైనా డిస్టర్బెన్స్ వస్తుంది, పోలేదు, ఆయన స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశారు. ఒకసారి ఎవరిలైనా చెక్ చేసుకుని మళ్ళా లైన్ లోకి రండి అవసరమైతే. నేను ట్రై చేస్తున్నాను, ఆగుతా నాగట్లా. ఒకసారి చూడండి ఎవరిలైనా వస్తుంది. మీకు సస్పెక్ట్స్ వస్తే ఒకసారి కట్ అయ్యి మీరు చెక్ చేసుకుని మళ్ళీ నా లైన్ లోకి రండి. సరే, నేను కంటిన్యూ చేస్తున్నాను, సమయం వేస్ట్ చేయకూడదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూడడానికి ప్రయత్నం చేస్తే మత్తయి సువార్త 10:28 దేవుని శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో రాయబడింది. మత్తయి సువార్త 10:28 కాల్స్ మ్యూట్ లో పెట్టుకోవాలి, ట్రైన్ సౌండ్స్ వస్తున్నాయి. మత్తయి సువార్త 10:28 ఇలా చూస్తున్నాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిరి భయపడు అన్నాడు. ఈ మత్తయి సువార్త 10:28 రెండు శిక్షల కోసం మాట్లాడుతున్నారు. ఒకటి మానవ చట్ట ప్రకారంగా విధించబడే శిక్ష, రెండు దేవుని చట్ట ప్రకారంగా దేవుడే విధించే శిక్ష. మానవులు విధించే శిక్షలు ఏవైనా సరే ఎంతవరకు ఉంటాయంటే దేహాన్ని చంపడమే చాలా కఠినంగా మనం చూస్తున్నాం. అయితే 28వ వచనంలో ఆత్మను దేహమును నరకములో నశింప చేయగల దేవునికి మిక్కిలి భయపడు అంటున్నాడు. సహజంగా మనం అనుకుంటున్నాం చస్తే ఏ గొడవ లేదు, చావు సమస్యలకు పరిష్కారం, చావు నుంచి అప్పులు బాధ నుంచి విడుదల పొందొచ్చు, చనిపోయిన తర్వాత ఇంకా మనల్ని అడిగేయడానికి హక్కు లేదు, మన మీద ఏ కేసు పెట్టడానికి అవకాశం ఉండదని చావు పరిష్కార మార్గంగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఎవరైనా మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆ మరణం తర్వాత మన మానవ చట్టాల పరిధిలో నుంచి దేవుని చట్ట పరిధిలోకి వెళ్తున్నాం. మానవులు విధించే శిక్షలో నుంచి దేవుడు విధించే శిక్షలోకి వెళ్తున్నాం. మానవులు విధించే శిక్షలు ఏదో విధంగా మాఫీ చేసుకోవచ్చేమో, ఏదో విధంగా బయటపడవచ్చేమో, ఏదో విధంగా ఇంప్లూయన్స్ చేయొచ్చేమో, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆయన తీర్పులు చాలా కఠినంగా కనబడుతున్నాయి. దేహమును ఆత్మను రెంటిని నరకములు నశింప చేయగలవాడు అని రాయబడింది. మార్కు సువార్త 9:44 ఆరని అగ్ని అంటాడు అక్కడ. ఆరని అగ్నిలో అనంతకాలం శిక్ష అనుభవించాల్సినదిగా మార్కు 9:44 చూస్తున్నాం. లోకా సువార్త 16:24 ధనవంతుడు ధనవంతుడు ఆయన శిక్షలోకి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అన్న ఆర్తనాదాన్ని మనం అక్కడ వింటాం. అగ్ని జ్వాలలో యాతన ఉన్నట్లుగా అది ఆరని అగ్నిగా వాక్యంలో చూస్తున్నాం. అదే లోకసువార్త 16:28 వేదనకరమైన స్థలము అంటాడు. దేవుడు శిక్ష విధించే స్థలాన్ని వేదనకరమైన స్థలం. ప్రకటన గ్రంథం 14:11 దేవుడు శిక్ష విధించే నరకములో వేదన కోసం మాట్లాడుతూ అక్కడ వారి బాధ యుగ యుగములు ఉండును అని రాయబడింది. యుగ యుగాలు వేధించబడే స్థలముగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 24:51 ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని రాయబడింది. ఏడుపును పండ్లు కొరుకుటయు. ప్రకటన గ్రంథం 21:8 అగ్ని గంధకములతో మండు గుండము అన్నాడు. సమయంలోకి ఇవన్నీ రిఫరెన్స్లు నేను చదవటం లేదు, కానీ అక్కడ ఏం రాయబడి చెప్తున్నాను, మానవ చట్టాలు రకరకాల శిక్షలు మానవులకు విధించినట్లుగా చూస్తున్నాం. దేవుని చట్టం మానవునికి విధిస్తున్న తీర్పు ఎలా ఉందంటే, ఆరని అగ్నిలో ఆత్మకు అనంత కాలపు వేదనగా మనం చూస్తున్నాం. బాధ, ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని జ్వాలతో మండు గుండముగా ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఆ ఇద్దరు దొంగలు ఇప్పుడు రోమా ప్రభుత్వం విధించే శిక్షలు అనుభవిస్తా ఉన్నారు. దీని తర్వాత దేవుడు విధించే శిక్షలోకి వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరు దొంగలు మానవ సమాజానికి సూచనగా ఉన్నారు. మళ్ళా చెప్తున్నాను, ఇద్దరు దొంగలు మానవ సమాజానికి సూచనగా ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి రక్షించబడ్డాడు, మరొక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును తృణీకరించి ఆ తీర్పులోకి వెళ్ళాడు. ఈరోజు సమాజంలో రెండే రకాల కేటగిరీ ప్రజలు ఉంటారు. ఒకరు రక్షించబడ్డవారు, మరొకరు రక్షించబడని వారు. ఎందుకంటే రక్షణ అంటే ఏంటి, మనం దేని నుంచి రక్షించబడాలి, దేవుడిచ్చే రక్షణ అంటే ఏంటి అన్న విషయాలు ఈ సందర్భాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుద్ది. మానవులందరూ పాపం చేసినట్లుగా వాక్యం చెబుతుంది. మన క్రియల్లో పాపం ఉంది, మన చూపుల్లో పాపం ఉంది, మన పితృల ద్వారా మనకు సంప్రాప్తమైన జన్మ పాపం ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యము రోమపత్రిక 3:23 సెలవిస్తా ఉంది. కాబట్టి అందరూ పాపులే. ఈరోజు రక్షించబడ్డవారు పాపులే, రక్షించబడని వారు పాపులే, క్రైస్తవులు పాపులే, క్రైస్తవేతరులు పాపులే, అందరు పాపులే. కానీ ఒకరు మేలు పొందుతున్నారు, మరొకరు తీర్పు పొందుతా ఉన్నారు. దానికి కారణాలు ఏంటో చూడాలి. మొదటిగా ఈ సందర్భంలో మనం ఆ ఇద్దరు దొంగలను చూసాము. వారు రెండు రకాల శిక్షలు పొందాలి. ఒకటి మానవ చట్టం విధించే శిక్ష, శిలువ మరణము. రెండవది దేవుడు విధించే శిక్ష, నరక శిక్షగా వాక్యంలో చూస్తున్నాం. రెండవ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షించబడ్డట్టుగా ఈ వాక్యంలో రాయబడతా ఉంది. ఆ వ్యక్తి ఎందుకు రక్షించబడ్డాడు, ఆ వ్యక్తి రక్షించబడడానికి గల కారణం ఏంటి, దొంగ ఎలా రక్షణకు పాత్రుడయ్యాడన్న మన విషయాన్ని మనం చూస్తే, మళ్ళా మన ముఖ్య భాగానికి వద్దాం. లేఖన భాగానికి దయచేసి లూకా సువార్త 23:32-43 ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న లేఖన భాగం. మీరు అక్కడే చేయించండి, అక్కడి నుంచి ముందుకు వెళ్లి క్లారిఫికేషన్ తీసుకుని మరలా మిగతా వాక్యాలు చూసి ఇక్కడికి రావడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. లూకా సువార్త 23:32 మనం ఈ రక్షించబడ్డ దొంగ గురించిన కొన్ని విషయాలు మనం చూస్తాం. 40:40 అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అప్పటి వరకు అందరి చేత చేదరించబడుతున్న దొంగ, అప్పటి వరకు బందిపోటు దొంగగా ఉండి సిలువ మరణాన్ని పొందుతున్న దొంగ, ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే అభయాన్ని తీసుకున్నాడు. నీవు నేడు నాతో కూడా పరదేశులు ఉందని ప్రభువు చెప్తున్నాడు. దొంగగా ఉన్న వ్యక్తి రక్షణకు పాత్రుడు అవడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ దొంగకి రక్షణ పాత్రను అందిస్తున్నాడు? ఎందుకు ఈ వ్యక్తి మానవ శిక్షణైతే తప్పించుకోలేకపోయాడేమో కానీ దేవుడు విధించే శిక్షను ఎలా తప్పించుకున్నాడు? శిక్ష నుంచి తప్పించుకోవడమే కాకుండా దేవుడిచ్చే గొప్ప వాగ్దాన భూమి అయిన పరలోకము పరదేశులకి ఎలాగా అతడు వెళ్ళగలుగుతున్నాడు? 60 సంవత్సరాల జీవితాన్ని దాటి అనంత కాలపు జీవితంలోకి ఎలా అడుగు పెడుతున్నాడు? కన్నీళ్లు, కష్టాలు, బాధలు, ఆకలి దప్పులు, ఆర్తనాదాలుండే భూలోకం నుంచి దుఃఖమైన, ఏడుపైన, ఆకలైన, దప్పికైనా లేని మరొక లోకంలోనికి ఇతడు ఎలా ప్రవేశించగలుగుతున్నాడు అన్న దాన్ని మనం చూడగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. రెండవ విషయాన్ని మనం చూస్తున్నాం, రక్షించబడిన దొంగ. ఈ వ్యక్తి రక్షించబడడానికి గల కారణం 3 కారణాలుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి కారణము దేవుని భయము. లూకాసువార్త 23:40 అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అని అడిగాడు. అతని రక్షణకు కారణం అతడు దేవునికి భయపడుతున్నాడు, దేవుడు విధించే శిక్షావిధికి భయపడుతున్నాడు, దేవుని ఉనికిని బట్టి అతడు భయపడుతున్నాడు. అతడు, నేను ఈరోజు సిలువ మరణం పొందుతున్నాను, దానికి కారణం ఏంటంటే అని చెప్పి ఏమో ఒక సాకులు చెప్పడం లేదు. నేను మోసపోయాను, నేను అన్యాయం చేయబడ్డాను, నాకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారని చెప్పి దానికోసం గోల పెట్టడం లేదు. కానీ అతడు ఆ సిలువ మీద ఉండి రెండవ వాడిని గద్దిస్తున్నాడు, రెండవ వాడికి బుద్ధి చెప్తున్నాడు, తాను మాత్రం దేవునికి భయపడుతున్నాడు. రెండవ నేరస్తుని కూడా, పక్కనున్న నేరస్తుని కూడా, నీకు దేవుని భయం లేదా, నీకు దేవుని భయం లేదా అని అతడు దేవుని భయం కోసం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఆ వ్యక్తి ఆ సిలువ మీద ఉండి రక్షించబడడానికి గల కారణం ఏమై ఉంటది? యేసుక్రీస్తు ప్రభువును చూసి ఈయన దేవుడు అని చెప్పడానికి ఏమైనా ఆస్కారం ఉందంటే లేదు. వారిద్దరు ఎలాగైతే సిలువ కొయ్య మీద వేలాడుతూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వేలాడుతూ ఉన్నాడు. వారిద్దరు ఎలాగైతే మరణపు అంచున ఊగిసలాడుతూ ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు కూడా మరణపు అంచున ఊగిసలాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఎలాగైతే అందరి చేత నిందించబడి దూషించబడ్డారో ఆయన కూడా నిందించబడి దూషించబడుతున్నారు. ఆయన్ని చూడగానే ఈయన దేవుడు మమ్మల్ని రక్షించగలడు, మమ్మల్ని తప్పించగలడని చెప్పడానికి ఏ ఆస్కారం లేనప్పటికీ ఈ దొంగ అతనిలో విశ్వాసం ఎలా ప్రారంభమైంది, అతనిలో దేవుని పట్ల భయం ఎలా పుట్టింది, అతడు ఎలాగా ఆ దేవుని తీర్పు నుంచి తప్పించుకుంటున్నాడు అన్నది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏ విధంగా అతడు ప్రభు మీద విశ్వాసం కలిగిందో అన్నది స్పష్టంగా రాయబడలేదు. కానీ లేఖనాల్లో మనం చూస్తున్న మరొక సత్యం ఏంటంటే, మత్తయి సువార్తలో 27 ఇదే దొంగ 24:44 ఇద్దరు దొంగలు కూడా ఆయన మొదటగా దూషించారని రాయబడింది. ఇద్దరు దొంగలు కూడా మొదటగా ఆయన దూషించారు. ఆయన్ని అంటున్నారు, ఒకవేళ నువ్వు ప్రవక్తవైతే, నువ్వు మెస్సయ్యవైతే, నువ్వు రక్షకుడు అయితే ఆ సిలువ నుంచి ఏదో విధంగా తప్పించుకో, మమ్మల్ని కూడా తప్పించని మొదటగా దూషించిన వారే. ప్రారంభంలో దూషించినప్పటికీ అతడు మరణం సమీపిస్తున్న కొద్దీ, యేసుక్రీస్తు ప్రభువుతో కొంత సమయం గడుపుతున్న కొద్దీ అతడికి యేసుక్రీస్తు ఒక అమాయకుడుగాను సిలువేయబడ్డ సహనేరస్తుడిగా కనబడకుండా ఆయన దేవుడిగా అతడు గమనించగలుగుతున్నాడు. దానికి గల కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఆయన తల మీద ఉంచబడ్డ ఈయన యూదుల రాజు అన్న ఆ శిలాఫలకం కావచ్చు, లేదా తీర్పు తీరుస్తున్న పిలాతే ఈయన ఎందు ఏ నేరం నేను చూడలేదు, ఈయన ఎందు ఏ దోషం నాకు కనబడలేదన్న సాక్ష్యం కావచ్చు, లేదా అంత ఘోరమైన శిక్షలో వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన ఘోరంగా హింసిస్తున్న ఆ సైనికుల కోసం, దేవా వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్న ఆ పలుకు కావచ్చు, ఏదైనా కొంత సమయం యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు అతని కళ్ళేమో ఇతని దేవుడు కాదేమో అనిపిస్తున్నాయి, అతని హృదయమేమో ఈయనే రక్షకుడు అందుకే అతను అంటాడు మొదటగా దేవునికి భయపడవా. ఈ దొంగ రక్షించబడడానికి గల కారణాల్లో మూడు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, అతనికి దేవుని భయం ఉంది. ఈ హ్యాస్ ఫియర్ ఆఫ్ గాడ్. రెండవది, అతడు పశ్చాత్తాప పడుతున్నాడు. అతడు తను చేసిన పాపాలకి, తను చేసిన నేరాలకి, అతను చేసిన అక్రమాలకి, అతడు చేసిన దోపిడితనానికి అన్నిటి విషయంలో ఆ సిలువ వద్ద పశ్చాత్తాప పడుతున్నాడు. అదే 23:40 మనం చూస్తాం. 41 మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము. రక్షించబడ్డానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే పశ్చాత్తాప హృదయం. దేవుడు పుణ్యాత్మను కోరుకోవటం లేదు. దేవుడు ఏ మచ్చ లేని వారిని కోరుకోవటం లేదు. దేవుడు పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి ఎవరికి ఆజ్ఞాపించడం లేదు. మన దేవుడు అందరి గురించి తెలిసి ఆయన అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమకు దూరం అయిపోయారు. మరి ఎలాగా ఆ వ్యక్తి రక్షించబడతాడంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి తన పాప జీవితాన్ని గుర్తెరిగి, నేను పాపిని, నేను నేరాలు చేశాను, మానవ చట్టానికి ఉల్లంఘన చేయడమేం కాదు కానీ దేవుని చట్టాన్ని కూడా ఉల్లంఘన చేశానని ఎవరైతే గ్రహింపులోకి వస్తారో వారు రక్షించబడ్డానికి అర్హులుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతను ఏమాత్రము మనసును కఠినపరచుకోవట్లేదు, ఏమాత్రం మోసపుచ్చుకోవట్లేదు, కానీ యథార్థ హృదయంతో అంటున్నాడు, ఈ సిలువ శిక్ష నాకు తగినదే, నేను చేసిన తప్పులకు నేను అనుభవించాల్సిందే, నాకైతే ఇది న్యాయమే, నేనైతే ఈ సిలువ శిక్ష పొందాల్సిందే అంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 28:13 దేవుడు ఒక మాట మనకు సెలవిస్తున్నాడు, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనం మానవుల దగ్గర ఓపెన్ అవ్వకపోయినా పర్వాలేదు, మానవుల ముఖ్యకు వచ్చి క్షమాపణ అడగకపోయినా పర్వాలేదు, కానీ దేవుని భయం కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా, ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాలన్నిటి విషయంలో పశ్చాత్తాప హృదయంతో ఆయన సన్నిధిలోకి రావాలి. అలాంటి వారిగా మనం ఉంటే రక్షించబడ్డానికి అర్హులంగానే వాక్యం చెప్తా ఉంది. మూడవది, ఈ సిలువ మీద దొంగ రక్షించబడడానికి గల మూడవ కారణం అతడు చేసిన ప్రార్థన. మొదటిగా అతడు దేవునికి భయపడుతున్నాడు, రెండవదిగా అతడు తన పాప జీవితాన్ని తలపోసుకొని పశ్చాత్తాపడతా ఉన్నాడు, ఇది నాకు న్యాయమే అంటున్నాడు. మూడవదిగా ఆ వ్యక్తి రక్షకుణ్ణి అర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. 42 లూకాసువార్త 23:42 ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనేను. అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన ఎంత ఆశ్చర్యాన్ని పుట్టిస్తుందంటే, ఒకవేళ అతడు ఇలా ప్రార్థన చేస్తుంటే మనకు అర్థమయ్యేదేమో, యేసు నన్ను ఈ సిలువ నుంచి తప్పించు, యేసు నన్ను మరణం నుంచి తప్పించు అని అతను ప్రార్థన చేయలేదు. కానీ అతడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతడు సిలువ మీద ఉన్నాడు, అతని పక్కన ప్రభువు కూడా సిలువ మీద ఉన్నాడు, కానీ అతడు సిలువ మీద వ్రేలాడుతున్న ఒక దొంగలాగా యేసును చూడకుండా యేసుక్రీస్తు ప్రభువుని ఆ దొంగ ఈ రోజు ఎలా చూడగలుగుతున్నాడంటే, మూడు ఆశ్చర్యకరమైన మాటలు యేసుక్రీస్తు ప్రభు కోసం పలుకుతున్నాడు. ఒక మాట, యేసు అన్నాడు. యేసు అనగానే రక్షకుడా. ఆ దొంగ అంటాడు, అయ్యా, నీవు సిలువగా యాగం చేస్తుంది, సిలువ మరణం పొందుతుంది, నువ్వు చేసిన తప్పులు కాదు కానీ లోక కళ్యాణార్థమే, లోక పాపాలన్నిటి తీసుకొని పోవడానికి, లోకాన్ని రక్షించడానికి నువ్వు వచ్చావు, రక్షణ కార్యాన్ని సిలువలో చేస్తున్నావు, రక్షకుడా అని పిలుస్తున్నాడు యేసు అంటున్నాడు. రెండవది, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అన్నాడు. ఆయన్ని ఒక రాజుగా చూస్తున్నాడు, ఆయన్ని రాజులకు రాజుగా చూస్తున్నాడు, ప్రభువులకు ప్రభువుగా చూస్తున్నాడు. మానవ చట్టాలను పరిపాలన చేస్తున్న అధిపతుల కంటే, రాజుల కంటే అతీతమైన వాడుగా ఆయన చూడగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన తల మీద రాయబడ్డ ఆ మాటలు దానికి కారణం కావచ్చు. యూదుల రాజు అన్నమాట ఆయన చూస్తున్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మొదటిగా ఆయన్ని రక్షకుడా అని పిలుస్తున్నాడు. రెండవదిగా ఆయన రాజు అని చూస్తున్నాడు. మూడవదిగా మనం చూడగలిగితే 41వ వచనంలో ఈయన ఏ తప్పుదము చేయలేదు, ఆయన్ని నీతిమంతుడిగా చూస్తున్నాడు. నేనైతే పాపిని, నా దేవుల్లో ఏ పాపం లేదు. నేనైతే మరణానికి లోనైన వాణ్ణి, నా దేవుడు మరణాన్ని జయించి ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు నాకు కూడా మరణం నుంచి తప్పించి నన్ను కూడా రాజ్యంలోకి చేర్చుకోగలడు అని చూస్తున్నాడు. ఆయన్ని మానవ కళ్యాణం కొరకు, మానవ కళ్యాణార్థమే, లోక కళ్యాణార్థమే ఆయన రక్షకుడిగా వచ్చి సిలువ యాగం చేస్తున్నట్లుగా ఆ దొంగ చూడగలుగుతా ఉన్నాడు. అందుకే అతను ప్రార్థన ఎంత ఉత్తమమైన ప్రార్థన అంటే ఏదో విధంగా నన్ను ఈ కేసు నుంచి బయటపడే, ఏదో విధంగా సిలువలోంచి నన్ను కిందకి తీసుకుని రాని ప్రార్థన చేయకుండా ఆయన ఒకటి అన్నాడు, ఈ రోజన్నా చనిపోవాలి, రేపన్నా చనిపోవాలి, సిలువ మీద చనిపోవాలి, సిలువ మీద లేకపోయినా చనిపోవాలి, రోగం వచ్చైనా చనిపోవాలి, లేకపోతే ఆయుష్ తీరైనా చనిపోవాలి. చావు అన్నది మానవులందరికీ తథ్యం. చావు నుంచి తప్పించుకుని బ్రతకడానికి ఏ మానవునికి సాధ్యం కాదు. అయితే అక్కడతో మానవ జీవితం మూసుకోలేదు, అక్కడతో చాప్టర్ క్లోజ్ కావట్లేదు. కానీ మరణం తర్వాత జీవితం కొరకు దేవుడు తన వాక్యంలో అనేక విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు. అందుకే ఆ దొంగ అంటాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ప్రవ్వా ఈ రోజు నువ్వు సిలువ యాగం చేస్తున్నావు, నాకు తెలుసు నీ మరణాన్ని జయిస్తావు, మరణాన్ని జయించి తిరిగి లభిస్తావు, నీవు పరలోక దూతలతో పాటు పరిపాలన చేసే రాజుగా ఉన్నావు, మరణం తర్వాత నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఆ దొంగ అడుగుతా ఉన్నాడు. మనం ఆ రక్షించబడ్డ దొంగ జీవితాన్ని అర్థం చేసుకుంటే అతడి సిలువ మరణము మానవ చట్ట ప్రకారంగా విధించబడుతుంది. అతడు పొందుకోవలసిన రెండవ శిక్ష ఉంది, అది దేవుని చట్ట ప్రకారంగా దేవుని ఉగ్రతను, భయంకరమైన శిక్షను అతను ఎదుర్కోవాలి. కానీ ఈ రోజు రక్షకుని వల్ల అతడు దేవుణ్ణి విధించే శిక్ష నుంచి తప్పించబడతా ఉన్నాడు. దానికి కారణం యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా నమ్మడానికి ఆస్కారం లేనప్పటికీ, సహఖైదీగా వారితో పాటు సిలువ మీద వేలాడుతున్న ఉన్నవాడు కనబడుతున్నప్పటికీ అతని విశ్వాసపు నేత్రాలు తెరవబడ్డాయి, అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ సిలువలో ఉన్న ఆ యేసుని ఒక మానవుడిగా చూడడం లేదు, ఈ సిలువలో ఉన్న యేసుని ఒక నేరస్తుడిగా చూడడం లేదు, లేకపోతే ఒక ప్రవక్తగా చూడడం లేదు, ఒక ఉత్తమ పురుషుడిగా చూడడం లేదు. కానీ ఆయన్ని రక్షకుడిగా చూడగలుగుతున్నాడు, ఆయన నీతిమంతుడిగా చూడగలుగుతున్నాడు, ఆయన రాజుగా చూడగలుగుతున్నాడు, ఆయన యుగ యుగాలు పరిపాలన చేయబోతున్నాడని ఆ సిలువ మీద ఉన్న దొంగ గ్రహించగలుగుతున్నాడు. అందుకే అతను చేసిన ప్రార్థన ఉత్తమమైన ప్రార్థన, ఉత్తమమైన ప్రార్థన. నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనం ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తా ఉన్నాం. ఒకరు సిలువ మీద ఉన్న ఒక దొంగ, సిలువ మీద ఉన్న రెండవ దొంగ, మూడవ వ్యక్తి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ ఇద్దరు కూడా నేరస్తులే. ఆ ఇద్దరు నేరస్తులో ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు, ఆ వ్యక్తి రక్షించబడడానికి గల కారణం అతనిలో ఉన్న విశ్వాసము, రెండవది ఆ ప్రేమ కలిగిన దేవుడు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు వాక్యం ఏం సెలవిస్తుందో చూస్తే ఇదే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఇలా చూస్తున్నాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనను. 43వ వచనం మనకేం చెప్తుందంటే, ఆయన సిలువలో వ్రేలాడుతుంది ఆత్మల రక్షించడం కొరకు, ఆయన సిలువలో ప్రాణం పెడుతుంది నరకానికి లోనైపోతున్న కొన్ని ప్రాణాలను కాపాడడం కోసం. అందుకే ఆయన తీవ్రమైన శ్రమలో ఉన్నప్పటికీ, తీవ్రమైన వేదనలో ఉన్నప్పటికీ, ఆయన ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మౌనంగా ఉన్నవాడు, ఒక వ్యక్తి ఆయన వైపు తిరిగి యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు మాత్రం ఆయన మౌనంగా లేడు, నోరు తెరిచాడు, ఆయన మాట్లాడుతున్నాడు, అభయం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఎందుకోసం సిలువలో ఉన్నాడంటే ఆయన లోక రక్షణ కోసం సిలువలో ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఎలా అనొచ్చు, నువ్వు దొంగవి, నువ్వు దోపిడీదారుడివి, ఇంతకాలం నీకు నచ్చినట్లుగా జీవించావు, ఇన్ని వ్యభిచార నేరాలు చేశావు, ఇన్ని దొంగతనాలు నువ్వు చేశావు, ఇంత చెడ్డ జీవితం జీవించావు, ఏ ముఖం పెట్టుకుని నా వద్దకు వచ్చావు, ఏ ముఖంతో నన్ను అడుగుతున్నావు, ఏ ముఖంతో ఏ ధైర్యంతో నాకు ప్రార్థన చేస్తున్నావు అని ఆయన ఏమైనా చేదరించుకున్నాడా, తృణీకరించాడా? లేదు, లేదు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత అపారమైనదంటే ఏ వ్యక్తి అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాడో, ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపం చెందుతాడో, ఏ వ్యక్తి అయితే ఆయనకు ప్రార్థన చేస్తాడో, ఆ వ్యక్తి ఎన్ని ఘోరాలు చేసినా, ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించినా, ఆ వ్యక్తిని అంగీకరించడానికి, ఆ వ్యక్తి జీవితాన్ని మార్చడానికి ప్రభు సమర్థుడు. ఈరోజు ఆ సిలువ మీద ఉన్న దొంగ అవకాశవాదంగా రాలేదు, అవకాశాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. నిజమైన హృదయంతో యేసుక్రీస్తు ప్రభు మానవ హృదయాన్ని ఎరిగినవాడు, మానవ హృదయాన్ని ఎరిగినవాడు. మనం ఆయన మోసగించలేము, ఆయన మన చేత మోసపోడు, ఆయన మనం నమ్మించలేము, ఆయన నమ్మి అమాయకంగా లేడు. ఆయన హృదయ వైఖరి ఎరిగినవాడు. అందుకే ఆ దొంగ ఏదో విధంగా తప్పించుకోవడానికి ఈ సిలువ నుంచి తప్పించుకుని అడగటం లేదు, కానీ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, దేవుని తీర్పు నుంచి నన్ను తప్పించు, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, ఇది నాకు తగిన శాస్తియే, ఇది నాకు సరైనదే అని చెప్పి పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి అపన్నహస్తం ఇస్తున్నాడు, రక్షణ వాగ్దానం ఇస్తున్నాడు, రక్షణ వాగ్దానం ఇస్తున్నాడు. ఏమాత్రం అతని పాత జీవితాన్ని బట్టి ఎత్తి చూపించడం లేదు, పాత జీవితాన్ని బట్టి ఏ ముఖం పెట్టుకుని నన్ను అడుగుతున్నావు అనటం లేదు, కానీ ఆయన ఇస్తున్న వాగ్దానం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఆ మాట ఎంత ఎంత గంభీరమైన మాట అంటే, ఆ వ్యక్తికి ఎప్పుడు రక్షిస్తున్నాడంటే నేడే అన్నాడు. నేడే మన దేవుడు శక్తిమంతుడు, మన పాపాలన్నింటినీ ఈ రోజే క్షమించడానికి సమర్థుడు, ఈ రోజే రక్షించడానికి సమర్థుడు, నేడే అంటున్నాడు. అంత మాత్రమే కాదు, పరదేశిని వాగ్దానం చేస్తున్నాడు. ఏమిచ్చి పరదేశంలోకి వెళ్ళగలం, ఏమిచ్చి పరలోకాన్ని సంపాదించుకోగలం, ఎంత ఇస్తే పరలోకానికి వారసత్వం వస్తుంది? ఆకలి లేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం, వేదన లేని రాజ్యం, దుఃఖము వేదన ఏమి లేని ఆ గొప్ప లోకానికి ఏమిచ్చి మనం వెళ్ళగలం? ఆయన కోరుతుంది ఒకటే, ఆయన కోరుతుంది ఒకటే, విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడతారు, రక్షించబడతారు. ఇంకా ఆయన ఎంత గొప్ప మాట మాడుతుంటే, నేడు నీవు నాతో కూడా అన్నాడు, ఆయనతో పాటు తీసుకెళ్తున్నాడు, ఆయనతో పాటు తీసుకెళ్తున్నాడు, ఆయనతో పాటు పాలిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షకుడిని మనం చూస్తున్నాం. గత జీవితాన్ని ఎత్తి చూపించటం లేదు, గత జీవితాన్ని బట్టి తృణీకరించడం లేదు, కానీ ఎవరైతే ఆయన వైపు తిరిగి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం, ఒకవేళ లోకం దృష్టిలో అధికారులుగా పిలువబడుతున్నానేమో, లోకం దృష్టిలో మనం రక్షక భటులుగా రక్షకులుగా పిలువబడుతున్నామేమో, కానీ దేవుని చట్టం ఏం చెప్తుందంటే, మన హృదయంలో చేసిన పాపాలు, మన కళ్ళతో చేసిన పాపాలు, మన గదిలో రహస్యంగా చేసిన పాపాలు, ఈ అందరి కళ్ళు కప్పి మనం చేసిన పాపాలన్నింటిని బట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వి ఆర్ ఆల్ సిన్నర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధత ముందు, దేవుని ముందు మనం అందరము దొంగలమే. నాతో సహా నేను ఒక దొంగనే. నేను ఎలా దొంగనయ్యానంటే, డబ్బు దొంగతనం చేయకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన దేవుని జీవితాన్ని నాదనుకుని నా కోసం వాడి నేను నా జీవితాన్ని దేవుని చేతి నుంచి దొంగిలించాను. నా కోసం నేను బ్రతుకుతా ఉన్నాను, ఎందుకోసం నా యజమాని నాకు ఈ జీవితం ఇచ్చాడో నాకు అర్థం కాల. నేను అనుకున్నాను తినాలి, తాగాలి, సంతోషించాలి, చచ్చిన తర్వాత ఏముంటుంది, ఎవడు చూసి వచ్చాడు, బ్రతికినంత కాలం బ్రతకాలి, మనసులో ఏదనిపిస్తే అది చెయ్యాలి, ఏం తోస్తే అది చెయ్యాలి, నచ్చినట్లుగా బ్రతకాలనుకున్నాను. దేవుని చట్టం ఉంటుంది, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని ఆయన కోసం కాక నీకోసం నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి దేవుని చట్ట ప్రకారంగా మనం నేరస్తున్నామే. అంత మాత్రమే కాదు, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. మన మనస్సాక్షి మన మీద ఒక లైన్ యాడ్ చేస్తుంది, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. మనం చేసిన తప్పిదాన్ని బట్టి, మనం చేసిన తప్పిదాన్ని బట్టి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. వాటన్నిటిని బట్టి మనం దేవుడి తీర్పులోకి వెళ్ళవలసిన వారమే. దేవుడి తీర్పులోకి వెళ్ళవలసిన వారమే మనం. ఈరోజు మనం ఎలా రక్షించబడుతున్నాం, ఎలా రక్షించబడుతున్నాం అని మన వాక్యంలో చూస్తే కేవలం విశ్వాసం ద్వారానే. ఆయన దగ్గరికి రావాలి, ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలాలి. దేవుడు ఎంత మాత్రం త్రోసివేవాడు కాదు, నా వద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అంటున్నాడు ఆయన. మనం రక్షించబడ్డ ఒక దొంగను చూస్తున్నాం, రెండవది రక్షిస్తున్న రక్షకుని చూస్తున్నాం, మూడో వ్యక్తి నుంచి ఒక రెండు విషయాలు నేర్చుకుని ఈ ఉదయకాలపు బైబుల్ స్టడీని ముగించుకుందాం. రక్షణను తృణీకరించిన దొంగను మనం చూస్తున్నాం. లోకాసువార్త 23:39 వెళ్తే, లోకాసువార్త 23:39 వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. ఆ వ్యక్తి కూడా రక్షణ కోసమే అడుగుతున్నాడు, రక్షించమని అడుగుతున్నాడు, కానీ అడుగుతున్న మోటివ్ మాత్రం తప్పు. దేనికోసం అడుగుతున్నాడు, రక్షణ అంటే చాలా మందికి అర్థమయ్యేదంటే, రక్షణ అంటే రోగాల నుంచి తప్పించబడ్డం, అప్పుల బాధ నుంచి తప్పించబడ్డం, శ్రమల నుంచి తప్పించబడ్డం, లేకపోతే ఈ భూమి మీదే సుఖంగా బ్రతకటం, కష్టాలు లేకుండా బ్రతకటం, దీన్నే రక్షణ అనుకుంటున్నారు. బైబిల్ చెప్తున్న రక్షణ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డమే రక్షణ, ఆ వ్యక్తి దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇప్పటిదాకా నువ్వు దేవుణ్ణి అన్నావు, రక్షిస్తానన్నావు, ఆయన ఒకవేళ రక్షించలాగైతే నిన్నే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, ఇద్దరం కూడా కలిసి ఇంకా గొప్ప దొంగతనాలు చేద్దాం. 35వ వచనంలో అధికారులు రక్షకుణ్ణి రక్షణ కోసం ఏం మాట్లాడుతున్నారు చూస్తే, ఇదే లోకాసువార్త 23:35 అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తన్ను తానే రక్షించుకున్నని అపహాసించిరి. రక్షణ అధికారులకి జోక్ లాగా ఉంది, అపహాస్యంగా ఉంది. 36వ వచనంలో సైనికులు అంటారు, 37వ వచనంలో సైనికులు అంటారు, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ఈరోజు సమాజానికి రక్షించబడ్డవారు ఎలా కనబడతారంటే, పిచ్చోలు, బైబిల్ పట్టుకుని తిరుగుతున్నవాడు పిచ్చోళ్ళ కనబడతాడు, బ్రతకడం చేత కాదు, ఉదయం లేవగానే భక్తి భక్తి అంటాడు, పరలోకం అంటాడు నరకం అంటాడు, రేపు మరణం తర్వాత జీవితం అంటాడు, బ్రతకడం చేత కాని అమాయకుడు అన్నట్టుగా పిచ్చోళ్ళ జాబితాలో మనం లెక్కగట్టి పిచ్చోళ్ళ చూడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇదిగో బైబుల్ చెప్తున్న పరమ సత్యం, బైబుల్ చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, రక్షణ ప్రతి ఒక్కరికి అవసరమైంది. అధికారులు హేళన చేస్తా ఉన్నారు, సైనికులు హేళన చేస్తున్నారు, రక్షణ అన్న దాన్ని అందుకే సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, గాని రక్షించబడుతున్న మనకైతే దేవుని శక్తి. ఈ ఇద్దరు దొంగలు మానవ సమాజానికి సూచనగా ఉన్నారు. ఒకరు దేవుణ్ణి దూషిస్తున్నారు, నమ్మటం లేదు, దేవుని నమ్ముకోవటం భక్తి అన్నది వారికి అజ్ఞానంగా కనబడుతుంది, భక్తి చేసేవారు అమాయకులుగా కనబడుతున్నారు, ఆధారాలు చూపిస్తే దేవుని నమ్ముతామంటారు, ఒకవేళ దేవుని నమ్మినా సరే స్వార్థంగా ఈ 60 సంవత్సరాల జీవిత కాలంలో భూమి మీద సుఖంగా బ్రతకడం కోసం మాత్రమే వారిని దేవుని నమ్మేవారుగా ఉన్నారు, వారు ఎప్పటికీ రక్షించబడడం అసాధ్యం. రెండవ వారు కూడా పాపే అయినప్పటికీ, అతను కూడా దొంగ అయినప్పటికీ, అతడు మాత్రం రెండవ మరణం నుంచి తప్పించబడ్డానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి, పాతాల నుంచి తప్పించబడ్డానికి పరలోకంలో స్థానం కోసం దేవుని వద్దకు వచ్చి దేవుని అర్థిస్తా ఉన్నాడు. ఉదయకాల సమయం దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుని ముందు నువ్వు ఎలా కనబడుతున్నావు, దేవుని కంటికి ఎలా కనబడతాడు. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభుని రెండు రకాల దృష్టితో చూస్తున్నారు. ఒక దొంగ ఆయన రక్షకుడుగా, ఆయన మరణం తర్వాత తిరిగి పునరుద్ధానుడు అయ్యేవాడుగా, ఆయన రాజ్య పరిపాలన చేసేవాడుగా, ఆయనొక్కడే ఆ ఆత్మను రక్షించగలిగిన రక్షకుడిగా చూస్తున్నాడు. అదే స్థానంలో ఉన్న రెండవ దొంగ ఆయన దూషిస్తున్నాడు. పరలోకం ఉందా, నరకం ఉందా, పాతాళం ఉందా, తీర్పు ఉందా, నువ్వు చూసి వచ్చావా, బ్రతికినంత కాలం ఏదో విధంగా బ్రతకడానికి బదులు లేనిపోని మాటలు చెప్పుకొని జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అని నాస్తిక భావజాలంతో, దూషణ భావాలతో ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారినే రక్షిస్తున్నారో, ఎవరైతే ఆయన వద్దకు రారో అతని విషయంలో ప్రభు మౌనంగా ఉన్నాడు. యువర్ చాయిస్. రక్షించబడడం, రక్షించబడకపోవటం అన్నది నీ చేతిలో ఉంది. కనికరించిన దేవుడు మాత్రం రక్షించబడడానికి కావలసిన అన్ని అవకాశాలు మనకిస్తూనే ఉన్నాడు. ఉద్యోగానికి రావడానికి ముందు ప్రభు మన వెంబడి పడ్డాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత మనం లోకానుసారంగా పాపంలోను ఉద్యోగంలో మునిగిపోయి చేయకుండా తప్పుదాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రభు మన మీద ఉగ్రత చూపించలేదు. ఇంకా కృపాకాలం నిలిచే ఉంది. రక్షించబడడానికి ఇంకా ప్రభు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మన చాయిస్, రక్షించబడతామా రక్షించబడకపోతామా అన్నది మన చాయిస్. ఒకవేళ రక్షించబడితే అనంతకాల జీవితంలో ఆనందంగా ఉంటావు. రక్షణ నాకు వద్దులే అని అనుకుంటే ఆరని అగ్ని, వేదన, పండ్లు కొరికే స్థలం, అగ్ని జ్వాలలతో మండి గుండము, ఇవన్నిటిని మనం ఎదుర్కోవాలని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. చివరిగా ఒక మాట చూపించి ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2:1-7 రక్షణ గురించి చాలా స్పష్టమైన వివరణ మనం అక్కడ చూడగలుగుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1-7 మొదటి మాట చదువుతా ఉన్నాను. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన పాప స్వభావాన్ని బట్టి, పాప క్రియను బట్టి దైవికమైన దేవుని దృష్టిలో మనం చనిపోయిన వారిగానే ఉన్నాం. అయితే క్రీస్తు మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆత్మీయ మరణానికి లోనైన మనల్ని ఆత్మీయంగా బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలా మరణించామో 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. లోకానుసారంగా బ్రతకడం, ప్రపంచ ధర్మం ప్రకారంగా బ్రతకడం. అందరు కూర్చుకుంటున్నారు, నేను కూర్చుకోవాలి. అందరు సుఖపడుతున్నారు, నేను సుఖపడాలి. అందరు సంపాదించుకుంటున్నారు, నేను సంపాదించుకోవాలి. అందరు అనుభవిస్తున్నారు, నేను అనుభవించాలి. ఈ ప్రపంచ ధర్మం తినాలి, త్రాగాలి, సంతోషించాలి. ఇదే జీవిత ధ్యేయంగా కొనసాగుతూ ఉంటే అంటాడు, మీరు చచ్చిన వారు అంటున్నాడు. అలాంటి మనల్ని 4వ వచనంలో దేవుడు రక్షణ పాత్ర అందిస్తూ రక్షణ కోసం మాట్లాడుతున్నాడు. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును ఎవరు అంగీకరిస్తారో, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు ప్రార్థిస్తారో, ఎవరు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నన్ను రక్షించువా అని అడుగుతారో వారిని రక్షించడానికి ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఒకవేళ రక్షించబడితే నీకేం జరుగుతుందో మేలు కోసం 7వ వచనం మాట్లాడతాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి మరణం తర్వాత జీవితం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. రక్షించబడితే మరణం తర్వాత కూడా జీవితం ఉంది, మరణం తర్వాత పరలోకం ఉంది, అనంతకాలము. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠ్యాంశం. శక్తిని ఎవరు పుట్టించలేరు, ఎవరు నాశనం చేయలేరు. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతుంది. నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చిన శక్తి. మరణంతో ఆత్మ దేహ విడిపోతున్నాయి. దేహం అయితే మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది. దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుని శిక్షాస్మృతి ముందు నిలబడాలి. ఆయన విధించే తీర్పును అనుభవించాలి. ఆయన విధించే తీర్పు ద్వారా నరకానికి వెళ్ళిపోవాలి. అలా నరకానికి వెళ్ళిపోకుండా నీ ఆత్మను నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు సమర్థుడు. ఆయన అంగీకరిస్తావా? నువ్వు సిలువు మీద ఉన్నప్పటికీ రక్షించబడ్డవాడిగా ఉంటావు. ఆయన తృణీకరిస్తావా? నీకు వచ్చిన చివరి అవకాశాన్ని కూడా కోల్పోయిన వాడుగా ఉంటావు. మనకి చాయిస్ మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభుని నువ్వే దృష్టితో చూస్తున్నావు. రోగాలు తీసేసేవాడు, అప్పులు తీసేసేవాడు, రోడ్డు ప్రమాదం నుంచి కాపాడేవాడు గానే చూస్తున్నావా? లేకపోతే నీ ఆత్మను ఉగ్రత నుంచి, నరకం నుంచి, పాతాల నుంచి తప్పించడానికి సమర్థుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? నిర్ణయం ప్రభు మన చేతిలో ఉంచి ఉదయకాల సమయంలో ఒక రక్షించబడ్డ దొంగను చూపిస్తున్నాడు. రక్షణను తృణీకరించి తన జీవితాన్ని పాడు చేసుకున్న మరొక దొంగను చూపిస్తున్నాడు. నువ్వు ఏ కోవలో ఉన్నావు? నీకు రక్షణ పాత్ర అవసరమా అని ప్రభు అడుగుతా ఉండగా ఆలోచించేద్దాం. మనకు రక్షణ ఎంత అవసరమో గుర్తిద్దాం. ప్రభు వైపు తిరుగుదాం. దేవుని యందు భయభక్తులతో, పశ్చాత్తాప హృదయాలతో ఆయనకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రభు మన రక్షించడానికి సమర్థుడు. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక.